ஜெய் ஸ்ரீமன்னாராயணம். ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. காஸ்யபஹன் வயசஞ்சாதம் சரண்யார்யபதாஸ்ரிதம் வைராக்ய ஜலதிம் வந்தே ரங்கராமானுஜம் முனிம். கிருஷ்ணம் கமலபத்ராக்ஷம் புண்ணியஸ்ரவணகீர்த்தனம் வாசுதேவம் ஜகத்யோனிம் நௌமி நாராயணம் ஹரிம். பிரிய பாகவத மைத்ரி சபியுளரா, ஸ்ரீமத் பரமஹம்ச பரிவ்ராஜகாச்சாரியுடு ஸ்ரீ 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 திரிதண்டி ஸ்ரீ ரங்கராமானுஜ ஜீயர் சுவாமி வாரு பக்துல விஷயம்லோ பகவத்கீதக்கு சரியின அர்த்தாண்ணி, அண்டே பகவத்கீதக்கு வேலகொலதி வியாக்கியானால் வச்சை, வாட்டில்லோ చాలా ముఖ్యమైనటువంటి వేదాంత రహస్యాలని తాము అవగాహన చేసుకొని దానిలో విషయాలని యథార్థంగా అందించడానికి ఒక పెద్ద ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నమే శ్రీకృష్ణార్జున సంవాదం. రోజు రోజుకి భగవద్గీత పారాయణం చేసేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. దానిలోని విషయం తెలుసుకోవాలని అన్ని మతాల వారు, అన్ని దేశాల వారు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడున్న వారికి దాని గురించి సరైనటువంటి అవగాహన లేకపోవడం, దాని అవగాహన కలిగించడం బాధ్యతగా స్వామివారు గ్రహించి ప్రశ్నోత్తర రూపకంగా అత్యద్భుతంగా అందించారు. సావధాన చిత్తులై ఆలకించండి. ఇంతవరకు మూడు భాగాలని పూర్తి చేశాం. ఈవేళ నాలుగవ భాగం ప్రారంభం. నిన్నటి రోజున భక్తి అనేటువంటిది ఎలాంటిదో చెబుతూ, కేవలం శాస్త్రజ్ఞాన ప్రయోజనం అంటే కేవలం శాస్త్రజ్ఞానం ఉంటే అది ప్రయోజనం కాదు, దానికి భగవద్భక్తి తప్పనిసరిగా కలిగి ఉండాలి. భగవంతుడే ప్రవర్తింపజేసినటువంటి శాస్త్రమనే ఆధార విశ్వాసాలతో లభింపజేసుకునేటువంటి శాస్త్రజ్ఞానమే చాలా ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటిది, దానితో సమానంగా మరొకటి ఉండదు అని అంటూ ముగించారు. ఈవేళ దానికి కొనసాగింపుగా 45వ ప్రశ్నతో ప్రారంభిద్దాం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. ప్రశ్న 45. ఇంతకీ ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకి సంజయుడు ఏమని సమాధానం చెప్పాడు స్వామిన్? యుద్ధ ప్రారంభ సమయంలో ఏం జరిగిందని కదా ప్రశ్న, అందుచేత ఆ సమయంలో సరిగ్గా ఏం జరిగిందో వివరించాడు సంజయుడు. రెండు సేనలు వ్యూహాలు తీరి ఉన్నాయి, ఇంకొద్దిసేపట్లోనే యుద్ధం ప్రారంభం అవబోతోంది. అంతటా ఉత్కంఠ, తమని తాము అంచనా వేసుకుంటూ ఉన్నారు. ఎదిరిపక్షాన్ని కూడా చూచి పరిశీలనగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి చేరాడు. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఇది మనకి భగవద్గీతలో రెండవ శ్లోకమే. అడిగిన శ్లోకానికి అర్థం చెప్తాం. తథా రాజా దుర్యోధన వ్యూఢం పాండవానీకం దృష్ట్వా ఆచార్యం ఉపసంగమ్య వచనం అబ్రవీత్ అని ఇలా అర్థం చేసుకోవాలి. దీన్ని అన్వయం అంటారు. శ్లోకంలో ఆరోహణ అవరోహణ క్రమము ఛందస్సు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మొత్తం దానిలో నిబద్ధం చేస్తూ ఉంటారు. కానీ దాన్ని అర్థం చేసుకోవాలంటే కొద్దిపాటి విశేషమైన జ్ఞానం ఉండాలి. ఆ విశేషమైనటువంటి జ్ఞానమే దాన్ని మనం అన్వయం అంటాం. ఇప్పుడు అడియన్ శ్లోకానికి సంస్కృతంలోనే అన్వయక్రమం చెప్తే దాసుడికి ఎలా అర్థమవుతుంది? కొంచెం తెలుగులో వివరించాలని ప్రార్థన. అప్పుడు రాజైనటువంటి దుర్యోధనుడు వ్యూహాలుగా తీరి ఉన్న పాండవసేనను చూచాడు. తన ఆచార్యుడైనటువంటి ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళి ఈ రకంగా పలుకుతున్నాడు అని దాని అర్థం. అడిగే మరి శ్లోకంలో తు అనే ఒక అక్షరం కనబడుతోంది, దాని అర్థం, దాని అక్షరం ఎక్కడ కలిపారో తెలియలేదే. చెప్తాం. తూచ అనే అక్షరాలు రెండు పాదపూర్ణ కోసం శ్లోకాల్లో వాడే పదాలు. వీటికి ఒక ప్రత్యేకమైన అర్థం అంటూ ఉండదు. ఎవరు ఏం జరిగిందో అలా చెప్పడం. వాడు తూచా తప్పకుండా అన్నీ చెప్పాడండి అంటారు. ఏమిటి ఆ తూచా అంటే, సంస్కృతం పద్యాలలో అర్థాన్ని కలుపుకోవడం కోసము తూ అని చా అని ఈ రెండు అక్షరాలు వాడుతూ ఉంటారు. అది సంగతినైనా అడిగాను. అయినా తూచా తప్పకుండా చెప్పుకోవాలి కదా గీతని. అవును నిజమే. జనరల్గా శ్లోకాల్లో తూచా అనే రెండు అక్షరాలని కేవలం పాదపూర్ణంగా వాడినా సాక్షాత్తు భగవానుడి నోట వెలువడినది ఏది వ్యర్థం కాదు. కనుక తూచా అర్థాలను కూడా గీతలో చెప్పుకోవలసిందే. అయితే అడిగాను, తూచాలు వాడడానికి అసలు నియమము ఏమీ లేదంటారా? చా విషయం తర్వాత చూద్దాం. ప్రస్తుతం తూకి ఒక నియమం ఉంది, త్వంత్వాధాది న పూర్వభాక్ అని ఆ నియమం. ఆ నియమం తూ అంత అధ ఆది న పూర్వభాక్ అంటే, తూ అంతమందు అధ మొదటియందు ఉన్న పదాలు వెనుకనున్న పదంతో అన్వయింపవు, ప్రత్యేకమైన అర్థాన్ని ఇస్తాయి అని దాని అర్థం. ఓ, మీరు చెప్పేది అర్థం అవ్వడం లేదు స్వామి దాసుడికి. దృష్ట్వా అనే పదం చివరి కదా, దాని దగ్గర ఏముంది, తూ అని కూడా వచ్చింది కదా. దృష్ట్వా తు పాండవ అనీకం అని చదువుకున్నాం కదా. మామూలుగా అయితే చూచి అని అర్థం చెప్పుకోవాలి దృష్ట్వా పదానికి. ఇక్కడ తూ కూడా వచ్చింది కనుక ప్రత్యేక అర్థం ఏదో ఉన్నది అన్నమాటే. అలా గ్రహించుకోవాలి మనం. అలాగే 3వ అధ్యాయంలో 36వ శ్లోకంలో అథకేన ప్రయుక్తోయం అంటూ అధ అనే పదం మొదటగా వస్తుంది. అంటే అక్కడ అది వరకు చెప్తున్న దానికన్నా ఒక విలక్షణమైన విషయం ప్రారంభమవబోతోంది అని అర్థం. ఓ, అడియన్ అడియన్, అర్థమైంది. తూచాలు మామూలుగా పాదపూర్ణాలే అయినా ఒక్కో సమయంలో విశేషార్థాలు ఇస్తాయని. అయితే దృష్ట్వాతు అనడంలో ప్రత్యేకమైనటువంటి అర్థం ఏమై ఉంటుంది అడియన్? దుర్యోధనుడు ఇంటనున్నంత వరకు ఈ పాండవులను జయించడం నాకు ఒక పెద్ద పని, కాలిగోటితో మీటి పారైనా అని అహంకరిస్తూ ఉండేవాడు. కానీ రణరంగానికి వచ్చి చూసేసరికి అతని బుద్ధి మారిపోయి భయము దుఃఖము ఈ రెండు కలిగాయి. దృష్ట్వాతు చూచి భయపడినవాడై దుఃఖితుడైనవాడై అని అర్థం చెప్పుకోవాలి. ఏం ఎందుకని అలా అర్థాన్ని ఎందుకోసమని చెప్పుకోవాలి స్వామిన్న? చూచి ధైర్యం తెచ్చుకొని అని చెప్పుకుంటే తప్పేమిటి? కుదరదు నాయన. అపర్యాప్తం అనే పదం 10వ శ్లోకంతో అర్థం సరిపోవాలంటే నేను చెప్పిన అర్థమే చెప్పుకొని తీరాలి. 54వ ప్రశ్న. వ్యూహములుగా తీరి ఉన్న పాండవ సైన్యం అంటే, వ్యూహం అంటే ఒక ప్రత్యేక పద్ధతిలో అమరి ఉండడం అని అర్థం. ఎదురు సైన్యం తమ మీదకి దాడి చేయడానికి వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి వీలుగా కొన్ని విన్యాసాలతో వ్యూహాలతో తీర్చి ఉంచుతారు. తాము ఎదుటివారిని ఎదుర్కోవడానికి మరికొన్ని విన్యాసాలతో తీర్చి ఉంచుతారు. ఉదాహరణకి పద్మ వ్యూహము, శకట వ్యూహము, సూచి వ్యూహము, వరాహ వ్యూహము, అలా అనేక రకాలు ఉన్నాయి. అడిగాను, అప్పుడు ఆ సమయంలో పాండవ సేన ఏ వ్యూహంతో ఉన్నది? నిజానికి మనకి స్పష్టంగా తెలియదు నాయన. అన్ని రకాల వ్యూహాలు చిన్న చిన్నవిగా ఏర్పడి ఉన్నాయనిపిస్తోంది. అయితే కొందరు పండితులు కొన్ని ఆధారాలని అనుసరించి వజ్ర వ్యూహంతో తీర్చి ఉన్నది అని నిర్ధారించారు. వజ్రంలా ఎదుటి సైన్యాన్ని కోసి పారేసే తీరు అన్నమాట. అది చూసే దుర్యోధనునికి కొంత బెంగ కలిగిందేమో. అడిగాను, ఏం కౌరవ సైన్యం వ్యూహాలుగా తీరలేదా మరి? ఆ మాత్రం తీరారు, తీరకుండా ఉండరు. కానీ వ్యూహన రచనలో ప్రణాళికాబద్ధంగా క్రమశిక్షణలో ఉన్న పాండవ సైన్యాన్ని చూడగానే తమలోని లోటుపాట్లు స్పష్టంగా గోచరించింది ఆ దుర్యోధనుడికి. అడిగాను, తమలోనూ భీష్ముడు ద్రోణుడు లాంటి చాలా గొప్పవారున్నారుగా, ఎందుకు మరి వాళ్ళు అంత భయపడాలి? ఇది దాసుడి ప్రశ్న అడిగాను. నాయకుడు గొప్పవాడైనా సేనలో క్రమశిక్షణ కూడా లెక్క వేసుకోవాలి కదా. అందుకని కౌరవ సైన్యం వ్యూహాలు కాస్త నాసిగా వచ్చాయి దుర్యోధనుడికి. తాము చేస్తున్న అధర్మం కూడా మనస్సు లోపల పట్టి పీకుతోంది ఒక పక్కన. అడిగాను అడిగాను, సరే బాగుంది కానీ ద్రోణుడి దగ్గరకు వచ్చి చెప్పడం ఎందుకు? భీష్ముడు కదా ఇప్పుడు సర్వసేనాని, ఆయనతోనే పోయి చెప్పుకోవచ్చు కదా. భీష్ముడు సర్వసైన్యాన్ని అయినా దుర్యోధనునికి ఆయన దగ్గర చనువు తక్కువ, ద్రోణుడు గురువుగారు కనుక కాస్త చనువు ఎక్కువ. భీష్ముడి దగ్గర భయం కూడాను, ఆయనకు భీష్ముడు అంటే కొంచెం భయం ఎక్కువే ఆ దుర్యోధనుడికి. ముందే చెప్పానా వారి సైన్యం గొప్పదని, అని ఏమైనా అంటారేమో కసురుతారేమో అని దుర్యోధనుడికి ఒక జంకు కూడా ఉంది. సమీపించి అని ఉంది కదా అడిగాను, అంటే నడిచి వచ్చాడా? నడిచి వచ్చి ఉండడు, తన రథాన్ని ద్రోణుని రథం దగ్గరగా నడిపించి అని అర్థం. అడిగాను, అయినా రాజాదిరాజు తాను స్వయంగా వెళ్లాల్సిన అవసరం ఏముంటుంది? కనుక రాజాదిరాజు తాను స్వయంగా వెళ్లాల్సిన అవసరమేముంది అని ప్రశ్నకి సమాధానం చెప్తూ ఉన్నారు స్వామివారు. సామాన్యంగా భయము అధైర్యము కలిగినప్పుడు తమ తమ హోదాలు గుర్తుండవు. ద్రోణాచార్యుడిని తన దగ్గరికి పిలిపించి చెప్దామంటే అవినయం అని గురువు మండిపడతాడని భయం. కాకపోయినా జై శ్రీమన్నారాయణ, కొంచెం అంతరాయం కలిగింది, మన్నించాలి. 60వ ప్రశ్న మరొకసారి. అయినా రాజాధిరాజు తాను స్వయంగా వెళ్ళవలసిన అవసరమేముంది స్వామిన్న? లోకంలో భయము అధైర్యము ఇవి కలిగినప్పుడు తమ తమ హోదాలు గుర్తుండవు. ద్రోణాచార్యుడిని తన దగ్గరకు పిలిపించి చెప్దాము అని అంటే అది అవినయం అని గురువు మండిపడతాడని భయం ఉండొచ్చు. కాకపోయినా ఆ సమయంలో ఆ సైన్యాధిపతి స్థానంలోంచి ఆయన్ని కదల్చడం మంచిది కాదనిపించి ఉండవచ్చు. ద్రోణుడు అర్జున పక్షపాతి అని దుర్యోధనుడి అభిప్రాయం. ఏదైనా ఒక వంకతో మాటికి మాటికి ఆయనని పలకరించి మంచి చేసుకొని తన వైపు తిప్పుకోవాలని కూడా తోచి ఉండవచ్చు అని అంటూ ఈ రకంగా స్వామివారు 60 ప్రశ్నలకి సమాధానాలు ముగించారు. మిగతావి రేపటి రోజున చూద్దాం. అడిగేన్ రామానుజదాస ప్రసేకరాలు వారు, హైదరాబాదు.